జై మహాకాల్. ఇది 26 సెప్టెంబర్ 2004 సాయంత్రం 4:30 గంటలకు సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ రిచిన్ లెక్చర్. జై గురుదేవ్.
జై వదలటం లేదు, పట్టు వదులుతుందా, పట్టు రిలాక్స్ చేయండి అంతే. చేతి పూర్తిగా చేయకండి, చేస్తే ఇంకో ముద్ర అయిపోతుంది అది. అంటే ఇంకో ముద్ర అయిపోతే ప్రమాదం ఏం జరగదు, దాని ఫలితాలు వేరు. అంతగా స్టేయింగ్ చేయడం ప్రమాదం ఏం జరగదు. అంతే ఇది శక్తి ముద్ర అంటాం. 3 సార్లు ఇది శ్రద్ధాంజలి ముద్ర. 3వది శపథ ముద్ర. ఈ శపథ ముద్రను ఆధునిక కాలంలో చాలా బాగా ఉపయోగించుకున్నటువంటి వాడు హిట్లర్. చాలా బాగా ఉపయోగించుకున్నాడు తెలుసా హిట్లర్. సెల్యూట్ ఎలా చేసి హెయిల్ హిట్లర్ శపథం ఎలా తీసుకుంటాం మనం, ఇది శపథ ముద్ర. ఈ శపథ ముద్రలో ఉన్నటువంటిది ఏంటి అంటే, నాకు ఉన్నటువంటి సమస్త శక్తిని నేను కృభుకి అందజేస్తాను అనేటటువంటి శపథం. అసలు అర్థం అది. దాన్ని మీరు పృథ్వీకి అందజేస్తున్నప్పుడు పృథ్వీలో ఉన్న ఎవరికైనా అందజేయచ్చు శపథం చేస్తున్నప్పుడు. ఈ 3 ముద్రలు అర్థమయ్యాయి కదా. అంచేత ఈ 3 ముద్రలు చేస్తున్నప్పుడు మనం నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి ఏంటి అంటే, మనలో సహస్ర గాయత్రి కంటే తక్కువ ఎవరు చేయరు. కార్యకర్తల గురించి చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది బై ఛాన్స్ ఇతర గురువుల శిష్యులు ఉంటే వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. వినండి అంతే. అంటే నేను చెప్పిందల్లా చేయి తెలుసుకుంటే మీకు చాలా అయిపోతుంది, మీకు టైం ఒకరోజు కూడా సరిపోదు. అంచేత అరవింద సొసైటీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది వినండి. కానీ ఈ ముద్రలు వాడుకోవచ్చు. ఈ ముద్రలకి ఏ గురువుకి మిది లేదు. నీ శ్రద్ధ ఏ గురువుకైనా నువ్వు వాడుకోవచ్చు. నీ అంజలిలో పడుతుంది ఆ గురువు యొక్క వరదానాలు. పతంజలి అంటే ఆ ఋషి గురించి కాదు ఇక్కడ మనం చెప్తున్నది. నీ అంజలిలో ఆ గురువు యొక్క అనుగ్రహ వర్షం పడుతుంది, మన ఆత్మ యొక్క అనుగ్రహ వర్షం పడుతుంది. దాంతో మనకి శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం ప్రపంచానికి అందజేస్తాము అనేటటువంటి శపథం తీసుకుంటాం. ఇది 3 నిన్న మనం చెప్పుకున్నవి. ఇది రోజు మీరు సాధన చేస్తున్నప్పుడు ఈ ముద్రను వెయ్యాలి. మీరు భావన తెలియాలి. ముద్ర భావన లింక్ లేకపోవటం వల్ల ఫలితాలు రావటమే. అభయ ముద్ర అని మనం రామాయణంలో, సీతారామ రామాంజన యుద్ధంలో, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అభయ ముద్రేగా నువ్వు రా పర్వాలేదు నేను నేను చూసుకుంటా అన్నాడు. చూసుకుంటాను అన్నాక తన గురువుతోనే దెబ్బలాడాడు. ఇంకా అభయ ముద్ర ఇచ్చాక నేనేం చేస్తాను, నా గురువు వచ్చాడు అంటానికి వీల్లేదు. అంతేత ముద్రలు అనేది ఒక పెర్మనెంట్ ఫీల్ అన్నమాట. దాన్ని మీరు మార్చుకోవడానికి వీలు పడదు. శ్రద్ధాంజలి సరెండర్ అంతే కదా. శక్తి సంచయనం లాక్కుంటాం అనమాట, లాగుతాం. దాని తర్వాత శపథం. ఇవి ముద్రలు అంటే మానసిక స్థితి అనమాట. ఈ శపథము శక్తి శ్రద్ధాంజలి దేనికి అంటే, ఖచ్చితంగా మనలో సహస్ర గాయత్రి కంటే తక్కువ ఎవరు చేయకూడదు. ఆ మాత్రం నిర్ణయం చేయలేని వాళ్ళు ఇంకా మనం ఈ క్లాసులో పెట్టుకోవడం అనవసరం. మరి వాళ్ళు చేశారా సహస్ర గాయత్రి? వెరీ గుడ్. ఎంతమంది చేశారు? వెరీ గుడ్. ఓకే, రికార్డు మెయింటైన్ చేసుకోండి, అది చేసుకోండి. అది చేసి తీరాలనుకోవటమే, అంతకంటే ఇంకో మార్గం ఏమీ లేదమ్మా. పైకి ఎత్తికి ఎదగాలి అంటే ఆ నియమాన్ని పాటించాల్సిందే. ఇంత చేస్తే బాగా అలవాటు పడిపోతే లెస్ దాన్ అన్ అవర్ పడుతుంది, అది గంట కూడా పట్టదు బాగా అలవాటైపోతే. రోజుకు 1 గంట మనం గురువుల యొక్క కార్యక్రమానికి శక్తి సంచయానికి ఇవ్వలేకపోతే ఇంకా మనం ఎన్ని గొప్పలు చెప్పడం వేస్ట్. ఇంకేత అదొకటి మస్ట్ మనకి. ఇంకా మీరు ఎప్పుడు ఉంటారు అంటే, మీ శరీరం ఒక విశేష స్థితిలో కొన్ని కట్టెల మీద ఉన్నప్పుడు మాత్రమే మీరు మాంటారు. మీరు శవాసనం వేసేసినప్పుడు నిజంగానే, ఆ శవాసనం వేసాక రోజు వేసే శవాసనం కాదు, నిజంగా శవాసనం వేస్తారే అప్పుడు మానాలి. ఆ తీవ్రత ఉంచుకోండి, మానద్దు. ఆ తీవ్రత లైఫ్లో నేను మర్చిపోయానండి, పొద్దున్న చేయలేకపోయానండి, వద్దమ్మా. ఇంకా మీరు అది ఇంకా అందులోంచి మీరు బయటపడకపోతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్లాసుల యొక్క సత్ఫలితాలు మీరు పొందలేరు. మీరు చేయాలి ముందు, దాని తర్వాత ఆసనాలు ప్రాణాయామాలు అది కూడా చూసుకోండి. నేను తర్వాత కొన్ని ప్రాణాయామాల యొక్క ఒక నూతన స్వరూపం మీకు చెప్తాను. అన్ని ఇదివరకు చెప్పినవే, కానీ ఇంకొక కొత్త రూపం, ఇంకొంచెం యాక్టివ్ అవ్వటానికి వీలుగా ఉండేది తర్వాత నేర్పిస్తాను నేను. ఇది నిన్న చదువుకున్నాం కదా, ఇవాళ నెక్స్ట్ చాప్టర్కి వెళ్తున్నాం. దేవ సంస్కృతి దిగ్విజయము అనగా దేవాసుర సంగ్రామము. దేవాసుర సంగ్రామము అనేటటువంటి దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది కథ మీకు తెలుసు కదా, శుంభ నిశుంభర వధ, మధు కైటవ వధ, మహిషాసుర వధ. దుర్గాదేవి మూడు అధ్యాయాలలో మహాకాళీగా మధుకైటవ వధ చేస్తుంది, మహాసరస్వతిగా శుంభ నిశుంభర వధ చేస్తుంది, మహాకాళీగా మహిషాసుర వధ చేస్తుంది. ఈ దేవాసుర సంగ్రామము, ఈ దేవతా శక్తుల ప్రాదుర్భావము అనేటటువంటి దాంట్లో మనము ఇక్కడ మన దేవ సంస్కృతి అభియానంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి వ్యక్తిలోనూ మంచి చేయాలి అని ఉంటుంది, చెడు చేయాలని ఉంటుంది. మంచి చేయాలని ఉంటుంది కానీ చేయలేడు, చెడు చేయకూడదు అని ఉంటుంది కానీ చేసేస్తాడు. ఇంతేగా జరిగింది, ఇది అలవాటు ఉంటే అలవాటు మానుకోవాలని ఉంటుంది మానుకోలేడు. గాయత్రి చేయాలి అది చేయాలి అని ఉంటుంది చేయలేడు. ఇది మనలో జరిగేటటువంటి దేవాసుర సంగ్రామం, ప్రతి వ్యక్తిలోనూ జరుగుతూనే ఉంటుంది. ఇవాళ నుంచి నేను కోపం తెచ్చుకోను, ఇవాళ నుంచి నేను సాధనలు చేస్తూ ఉంటాను, ఇవాళ నుంచి అందరినీ ప్రేమగా చూసుకుంటాను, ఇవాళ నుంచి ఇంట్లో ఎవరి మీద ఆరవను, ఇవాళ నుంచి నేను కోపం తెచ్చుకోను, రకరకాలుగా అనుకుంటాం. పరిస్థితి వస్తుంది అంతే కదా. ఈ దేవాసుర సంగ్రామంలో మనలో ఉన్నటువంటి అసురులను, దానికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు, రక్తబీజుడు, మహిషాసురుడు, మధుకైటవుడు, ఇవంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు. మధుకైటవులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తాం మనం, విష్ణు యొక్క చెవి నుంచి వచ్చారు. ఇంత మన విన్న మంచి మాటలు, చెడు మాటలు విన్నంత ఆనందంగా ఉత్సాహంతో ఏంటి ఎవడి గురించైనా ఏదైనా కొంచెం ఏంటంటారు దాన్ని మిక్స్ మసాలాలు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, గాయత్రి గురించి చెప్తున్నాం అనుకోండి, వినటానికి వీలున్నా కూడా నేను మధుకైటబుల్ అంటే అది చెవిలో ఉండేటటువంటి కుసంస్కారాలు. ఈ చెవిలో ఉండేటటువంటి కుసంస్కారాలు పోవటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాణాయామం ఉంది, దాన్ని భ్రామరి ప్రాణాయామము అంటాము. ఆ ప్రాణాయామం యొక్క ప్రపంచంలోనే నాకు తెలిసి ఉన్నటువంటి ఏకైక కేంద్రం ఏంటి అంటే శ్రీశైలం. ప్రతి ప్రాణాయామానికి ఒక విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రామనామంతో చేసేటటువంటి ప్రాణాయామానికి కాశీ సెంటర్, వాసుదేవ సర్వమితి అనేటటువంటి మంత్రంతో చేసేటటువంటి దానికి మథుర, ఇలాగా కొన్ని ప్రాణాయామానికి కొన్ని ఊళ్ళకి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈ భ్రామరి ప్రాణాయామం మీకు చాలా మంచిది. ఈ దేవాసుర సంగ్రామంలో మనం తీసుకునేటటువంటి మంచి నిర్ణయాలు అమలులో పెట్టగలిగేటటువంటి శక్తి రావటానికి ఈ ప్రాణాయామం మీరు ఆచరించండి. భోంచేసి ఎంతసేపు అయింది, గంట అయింది కదా, అవుతే పర్వాలేదు, జత ముందు చేయకండి, మీరు చూడండి. అంతే, రెండు రకాలుగా చేస్తారు భ్రామరి ప్రాణాయామం. ఒకటి ఏంటంటే దీన్ని ఇలాగ ఇది శక్తిశాలిని ముద్ర అని చెప్పాక, ఇది కూడా ముసేస్తే శక్తి, ఇది పెట్టు చేయకండి, నేను చేయమన్నప్పుడు చేద్దరు కానీ అంతవరకు చూడండి. అంటే గబుక్కుని ఆచరణలోకి దిక్కండి, ఇది ఉంది కదా, ఈ ఫ్లాపీని వెనక్కి తీసి లోపల దూరిస్తే ఇది ఉంది కదా, ఇది దీన్ని వెనక్కి నెట్టం, దీంతోనే ముందుకు నెట్టం, ముందుకు నెట్టి వేడిని లోపలికి దూపేస్తాం. ఎంత దూప కలిగితే అంత దూపేశాక గాలి పీల్చుకుని ఇది భ్రామరి ప్రాణాయామం. మీరు చూసి ఉంటారు అక్కడ రుచనామ విగ్రహం వెనకాతల గోడ మీద ఒక చోట కన్న ఉంటుంది. చెవి పెట్టి వింటే నీకు భ్రమరనాథం వినిపిస్తుంది అని. ఈ భ్రమరి ప్రాణాయామం చేసేవాళ్ళకి చాలా ఈజీగా వినిపిస్తుంది. మనం ఎప్పుడు ఆ ప్రాణాయామం చేయండి కనుక దాని గురించి అవగాహన లేదు కనుక అది వినిపించటం లేదు అంటారు. చాలా మందికి మాకేం వినిపించలేదండి అక్కడికి వెళ్తే అని. సరిగమ పదనిషంలో ఉండేటటువంటి స్వరాలు సంగీతం తెలిసిన వాడికి వినిపిస్తాయి. ఈ భ్రామరి ప్రాణాయామానికి ఇంకో టెక్నిక్ ఉంది. ఆ రెండిట్లో మీకు ఏది నచ్చితే ఏదో ఒకటి పాటించండి తప్ప రెండు పాటించకండి. ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే మీ మీ ప్రాణవాయువులు ఒక్కొక్క ముద్రకి బాగా ఫలిస్తాయి. ఇది ఒక ముద్ర కావాలంటే దీన్ని చెవులు మూసే ముద్ర అనొచ్చు. సంస్కృతంలో దానికి ఏదో పేరు పెడతాం. కర్ణబంధ ముద్ర అంటే మీకు ఎబ్బెచ్చగా ఉండదు, చెవులు మూసే ముద్ర అంటే మాత్రం ఎబ్బెచ్చగా ఉంటుంది. కానీ భావం ఒకటే. ఇది కాక రెండోది ఏంటి అంటే ఈ రెండు వేళ్లతో ఈ ఫ్లాపీని మూసేస్తాం. ఇది ఎందుకు ఫ్లాపీ అంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ కాస్త దుఃఖంగా ఉంది, దీన్ని నొక్కేస్తాం. నొక్కేసాక దీన్ని పైన పెడతాం. ఈ మూడు ఎప్పుడు కలిసే ఉండాలి, ఇవి గ్యాప్ రాకూడదు. ఇవి రెండు ముద్రలు కొడదోడేదమ్మా. నేను ఎక్కడో పెట్టుకుని మాయేసింది. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకండి, సాయంత్రం చేద్దరు కానీ. కానీ ఆ ఫ్లోలో మీకు తెలియాలి కనుక దేవాసుర సంగ్రామంలో ఆసురి శక్తుల మీద శంఖారావణ దీంతో చేస్తారు. మీరు మీ బ్రెయిన్స్లోనే ఉంది ఆసురి శక్తులంతా కూడా, మన ఆలోచన విధానంలో ఉంది. ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో ఆలోచనలో భయం ఉండటం, నేను పని చేయగలము చేయలేము అనుకునేటువంటి వాళ్ళు, నీరసంగా ఫీల్ అయ్యేవాళ్ళు, భయం ఫీల్ అయ్యేవాళ్ళు, ఇది చేసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ ఇష్టం కానీ మెల్లిగా పెంచుకోండి. ఐదుతో మొదలెట్టండి, దాని తర్వాత వదులుతున్నప్పుడు పీలుస్తున్నప్పుడు ఏం శబ్దం ఉండదు, వదులుతున్నప్పుడు అన్నప్పుడు మీ బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. మీకు తెలుస్తుంది అనండి, మీకు అనిపించుతుంది బ్రెయిన్లో స్ట్రెంగ్స్ అవుతాయి. ఇంకొకటి దేవాసుర సంగ్రామంలో మనలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తుల మీద ముందు మనం విజయం సాధించాలి. ఈ విజయం సాధించటానికి చాలా మంచి మెథడ్ ఏంటి అంటే సమూహంలో ఉండటం. కలిసి ఉన్నప్పుడు మంచి పనులు చేయగలం, చెడు పనులు చేయగలం. ఒక్కడు బస్సు మీద రాయిసల్లేడు కానీ 20 మంది కలిస్తే ఏదైనా చేసేస్తు రాయిస్తే కదా, ఏదైనా చేసేస్తారు. మంచి పనులు అలాగే చేయొచ్చు. మనం మంచి పనులు చేయడానికి కలము వచ్చిన గొడవది. ఏ విధంగా సాహసం లేనటువంటి ఒంటరి వ్యక్తి చెడు పని చేయలేడు, ఒక్కడు చేయలేడు. 10 మంది కలిస్తే కానీ నువ్వు రాళ్ళు విసరలేవు, బంద్ చేయించలేవు. అదేవిధంగా ఒంటరిగా చేయలేని మంచి పనులు కలిసి చేయొచ్చు మనం. కానీ మంచి పనులకి కలము మనం, దానికి అటువంటి కార్యక్రమానికి ఇది కేంద్రం అవ్వాలి. మనలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులను తీర్చి చెందాడటానికి కరెక్ట్ టైం టేబుల్ వేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 9 గంటలకు పడుకుని పొద్దున్న 5 గంటలకు లేచేటటువంటి టైం టేబుల్ ఇక్కడ ఉండాలి. కానీ ఇవాళ నుంచి చేయకండి అది. నేనున్న 5 రోజులు ఏ టైం టేబుల్ ఉండదు, నేను పాఠం చెప్పే టైం టేబుల్. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పడానికి టైం ఉండాలిగా. కానీ తర్వాత టైం టేబుల్ ఎప్పుడు కూడా మీ ఇళ్లలో కూడా సాధ్యమైనంత వరకు కూడా రాత్రి 9 గంటలకు పడుకుని పొద్దున్న 5 గంటలకు లేచి అలవాటు చేసుకోండి. అది చాలా మంచి అలవాటు. వీలున్న వాళ్ళు చేయగలిగే వాళ్ళు ఎక్కువ పరిస్థితులు మన నిద్ర పట్టదండి, పట్టకపోయినా పర్వాలేదు మంచం ఎక్కి మాట్లాడక ఓ 2 రోజులు 3 రోజులు కుదరదు, తర్వాత ఆటోమేటిక్గా శరీరం అలవాటు అయిపోతుంది. అప్పుడు కనుక ఈ భ్రామరి ప్రాణాయామం చేసుకుంటే నిద్ర తొందరగా పడుతుంది. గ్రామరీ ప్రాణాయామం కనుక పడుకునేటప్పుడు చేసుకుంటే నిద్ర చాలా బాగా పడుతుంది, క్వాలిటీ స్లీప్ ఉంటుంది. సరే, దేవాసుర సంగ్రామంలో మీరు చేయవలసినటువంటి పాత్ర అర్థమైంది కదా, మనలో ఉన్నటువంటి దుర్గాదేవిని దింపుకోవటానికి, మనలో ఉన్నటువంటి దైవీ శక్తిని దింపుకోవటానికి. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరాం. ఇది దుర్గా యొక్క శక్తే. చేరిన తర్వాత ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి. ఇంకా ప్రణాళిక మనం వేసుకోలే. మనం చేసింది ఇంతవరకు ఏంటి అంటే భ్రామరి ప్రాణాయామం ఒకటి అవగాహనలోకి తెచ్చుకున్నాం మనం. దాని తర్వాత ఇంకోటి ఏం తెచ్చుకున్నాం, మన టైం టేబుల్ ఒకటి చాలా ఫిక్స్డ్గా ఉండాలి. మీరు ఇప్పుడు వేసేసుకున్నాక దాన్ని మార్చుకోకూడదు అనే రూల్ ఏం లేదు. మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూసుకోండి ఎలా టైం టేబుల్ వేసుకుంటే బాగుంటుంది. అది ఈ 4-5 రోజుల్లో కనుక మీరు వేసేసుకోగలిగితే నాకు తెలిసిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో అక్కడ ఫలానా టైం కట్ జరుగుతుంది అని చెప్తూ ఉంటాను. ఏమేమి జరగాలి ఎక్కడ నేను చెప్పాను కదా, శాస్త్ర గాయత్రి జరగాలి గ్యారంటీగా, ఆసన ప్రాణాయామాలు జరగాలి, రాత్రి 9 గంటలకు పడుకోవాలి, పొద్దున్న 5 గంటలకు లేవాలి. ఈ టైం టేబుల్ సెట్ అయిపోవాలి. నెక్స్ట్ చాప్టర్ యజ్ఞము దేవ సంస్కృతి మేరుదండము. యజ్ఞంలో మనం ప్రధానంగా 3 తత్వాలను వాడతాం, పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము. అంతే కదా, పృథ్వీతత్వంతో యజ్ఞకుండం నిర్మిస్తాం, జలతత్వంతో యజ్ఞకుండం చుట్టూ నీళ్లు పోస్తాం మనం, అగ్నితత్వంతో ప్రజ్వలింపజేస్తాం. ఇది మీకు అవగాహనకి రావాలి. ఈ 3 తత్వాల్ని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే ఈ 3 తత్వాల్ని ఉపయోగించుకోవటం లేదు, వెలిగిస్తాం పెడతాం అంతే. మీరు యజ్ఞము చేస్తున్నప్పుడు దేన్ని ఉపయోగించుకోవాలి, పృథ్వీతత్వాన్ని ఉపయోగించుకోవాలి, జలతత్వాన్ని ఉపయోగించుకోవాలి, అగ్నితత్వాన్ని ఉపయోగించుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఈ తత్వాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోండి. వృద్ధి తత్వానికి సంకేతం ఏంటి అంటే మన మొత్తం ఫిజికల్ బాడీ, స్థూల శరీరం అంతా కూడా వృద్ధి తత్వానికి సంకేతం. జలతత్వానికి ఏంటి సంకేతం? చెమట. చెమట కూడా జలతత్వమే, కానీ నెత్తురు బ్లడ్ జలతత్వానికి సంకేతం, ఆలోచనలు అగ్నితత్వానికి సంకేతం. అంచేత యజ్ఞం చేస్తున్నప్పుడు మీ స్థూల శరీరాన్ని, మీ కోరికల్ని, మీ బ్లడ్ అంటే కోరికలు, జీన్స్, మొత్తంలోనేగా ఉండేవి జీన్స్ అంతా కూడా, మీ జీన్స్ మిమ్మల్ని ఎలా ఆలోచింపజేస్తే అలా ఆలోచిస్తారు. మీరు భారతదేశంలో పుట్టాం కనుక ఇండియా గెలవాలనుకుంటాం, పాకిస్తాన్లో పుడితే అంతే కదా. అంచేత ఇండియా గెలవాలా పాకిస్తాన్ గెలవాలా అన్నది మీరు ఎక్కడ పుట్టారో దాన్ని బట్టి ఆధారపడుతుంది తప్ప ఇండియా పాకిస్తాన్ మీద లేదు. కోరిక అక్కడ ఇంకా ఆలోచించాం మనం, బాగా ఆడేవాడే గెలవాలి, ఎవడు గెలిస్తే ఏంటి అనే ఆలోచన రాదు మనకి. కోరిక ఏంటి అంటే మనం వాళ్ళు గెలవాలి. కోరిక ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచన ఏం చేస్తుంది అంటే ఏది ఉచితము ఏది అనుచితము అన్న చెప్పింది. కోరికకి ఉచిత అనుచాచితాలు లేవు. ఆకలేసింది అన్నం తినాలి, కోరికది దొంగతనం చేసి తినొచ్చు, ఇంకోళ్ళని చంపేసి తినొచ్చు, ఇంకో జంతువుని చంపి తినొచ్చు, అన్నీ ఉచితమే. కోరిక ఏంటి అంటే ఆకలేస్తుంది తినాలి. ఆలోచన చెప్తుంది దొంగతనం చేసుకోకూడదు, మనం కష్టపడి సంపాదించిందే తినాలి. అప్పుడు ఈ కోరికల మీద ఆలోచనల యొక్క అదుపు వస్తుంది. అంతేత యజ్ఞ విధానం మొత్తము ఏం నేర్పుతుంది అంటే మీకు మీ స్థూల కోరికల మీద, అంటే స్థూల శరీరం మీద, కోరికల మీద ఆలోచనల యొక్క అదుపు రావాలి. యజ్ఞ విధానం అంటే అది. ఆ అదుపు ఎలా పెట్టుకోవాలో తెలపటానికి మన శరీరంలో ఓ విశేషమైనటువంటి శక్తి ఉంది. దాన్నే గురుదేవుడు ఇక్కడ రాస్తారు, ఊపిరి పీల్చుకోవటం రానివాడు, శ్వాసను శరీరం అంతా తిప్పటం చేత కానివాడు యజ్ఞం ఏం చేస్తాడు పో అన్నాడు. అసలు ఆయన పారాగ్రాఫ్ తెలుసా, ఎక్కడుంది ఆ పారాగ్రాఫ్? పేజీ నెంబర్ 15 చూడండి. అది మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండలిని యొక్క మథనము దొరికిన అందరికీ పేజీ నెంబర్ 15 చూడండి. యజ్ఞతత్వము ఎంత వ్యాపకమో అంత సూక్ష్మము. ఈ ప్రక్రియను యజ్ఞ వేదికలలోనే కాక సృష్టిలోని అతి సూక్ష్మ పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు విస్తరించి ఉందని ఋషులు గుర్తించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్. మనం యజ్ఞం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం? యజ్ఞ వేదిక పెడతాం, చుట్టూ నీళ్లు పోస్తాం, అగ్ని ప్రజ్వలింపజేస్తాం, స్వాహ స్వాహ అని హవన సామాగ్రి వేస్తాం, అది యజ్ఞం కదా. యజ్ఞతత్వము ఎంత వ్యాపకమో అంత సూక్ష్మము. ఈ ప్రక్రియ యజ్ఞ వేదికలలోనే కాక సృష్టిలోని అతి సూక్ష్మ పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు విస్తరించి ఉందని ఋషులు గుర్తించారు. అంటే యజ్ఞ ప్రక్రియ నువ్వే కాదు చేస్తాను, అది పరమాణువులోనూ అది జరుగుతుంది, బ్రహ్మాండంలోనూ కూడా అది జరుగుతుంది. ఈ మహాయజ్ఞ సంచాలక శక్తిని వేదాలలో అగ్ని అని సంబోధించారు. ఈ మహాయజ్ఞ సంచాలక శక్తి అగ్ని అంటే ఇప్పుడు నేను దేంతో పోల్చాను, నేను ఆలోచనలతో పోల్చాను. అంతేత అగ్ని అనే మాట ఎక్కడ వచ్చినా కూడా అది ఆలోచనలు అని అర్థం. ఈ మంట అనుకోకండి, నేను మంట కాదు. కెమిస్ట్రీలో ఎన్ఓ నో అని రాస్తారు, ఎన్ఓ నో అని కెమిస్ట్రీలో రాస్తే నో అంటే కాదు అని అర్థం కాదు, కాదు అనే అర్థం ఉంది దాన్ని. కానీ ఎన్ఓ అంటే నో కాదు, ఎన్ఓ అంటే ఏంటమ్మా? నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ అంటే నైట్రోజన్ గురించి మీకు తెలియాలి, ఆక్సిజన్ గురించి తెలియాలి, అవి రెండు ఎలా కలుస్తాయో తెలియాలి, కలిస్తే ఏమవుతుందో తెలియాలి, అదొక విజ్ఞానం అయిపోయింది. నో అంటే అందరికీ నోయే. అలాగా అగ్ని అంటే ఏమంట కాదు. మీరు అగ్ని చేస్తున్నప్పుడు ఎప్పుడు దీపం వెలిగించినా, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు దీపం వెలిగిస్తాం మనం. ఆ దీపం వెలిగించేటప్పుడు ఓ సక్సెస్ఫుల్ మనిషి చేత దీపం వెలిగిస్తాం. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఎవరు పడితే వాళ్ళ చేత దీపం వెలిగించాం. మీరేమనుకుంటారంటే వాడికి డబ్బున్నవాడు కదా, వాడు చీఫ్ మినిస్టర్ కదా, అందుచేత వెలిగించామని కాదు. అలాంటి వాడి ఆలోచనలే మనకి కావాలి. ఎవడి ఆలోచనలు అయితే ఆ దేశకాల పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాయో వాడి అగ్ని మనకి కావాలి. అంటే వాడి ఆలోచనలు మనకి కావాలి. లేదు, మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు బల వెలిగించారు నా చేత అగ్ని, గాలి కొడుతోంది మాస్టర్ అగ్ని వెలిగించండి అన్నాడు. అంటే నేను ఏదైనా చమత్కారం చేస్తా అనుకున్నారేమో వాళ్ళు, నాకేమొచ్చు వెలగదయ్యా అన్న. అది వెలిగినా వెలగకపోయినా నా ఆలోచనల అగ్ని వాళ్ళకి అందుతుంది. ఇప్పుడు ఆలోచనల అగ్నిగా వెళ్ళేది. అంచేత యజ్ఞము అంటే ఏంటో అర్థమవుతుంది కదా. అంచేత అగ్ని అనేటటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకోండి. అగ్ని అంటే ఆలోచనలు, అది ఎవడి ఆలోచనలైనా కావచ్చు. మీ ఆలోచనలకి మీ ఆలోచనల యొక్క వేడి ఉన్నది లేదు అనుకోకండి. ఆలోచన అంటేనే వేడి, అందుకే ఆలోచిస్తే బుర్ర వేడెక్కుతుంది. మనకి బుర్ర వేడెక్కటం లేదు అంటే అర్థం ఏంటనమాట? మేము మర్చి చూసుకోండి, నా బుర్ర వేడెక్కటం లేదు, మీ బుర్ర వేడెక్కటం లేదు. మరి ఇదేదో ప్రవాదకర వేడ కదా. ఇంత అగ్ని ఉంటే, ఆలోచనలు ఉంటే బుర్ర వేడెక్కుతుంది గ్యారంటీగా. ఎప్పుడు వేడెక్కుతుంది? ఆ అగ్నికి బయటకు వెళ్ళటానికి మార్గం లేకపోతే, కోరికగా భౌతిక జగత్తులో ఒక పని చేయటానికి వీలుగా వెళ్ళకపోతే, లక్ష్యరహితమైన యుక్తము కాని క్రియాకలాపాలకు యజ్ఞములో స్థానము లేదు. ఇది చాలా జాగ్రత్త గుర్తించు. ఆలోచించటం అందరూ ఆలోచిస్తారు, కానీ పద్ధతిగా ఎవడైతే ఆలోచిస్తాడో వాడు సైంటిస్ట్ అవుతాడు. సైంటిస్ట్కి మిగతా వాళ్ళకి కేవలం ఆలోచించే విధానంలో తేడా ఉంది. ఒక సైంటిస్ట్ బాటనిస్ట్ అవుతే, మొత్తం వాడి ఆలోచనలన్నీ కూడా, వాడు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఎటు మార్చుకుంటాడు వాడు? వృక్షశాస్త్రం మీదకి మారుస్తాడు. అంతే కదా, జువాలజిస్ట్ అయితే జంతు శాస్త్రం మీదకి మారుస్తాడు. పెయింటర్ అనుకోండి, మంచి పెయింటర్, మొత్తం ఆలోచనలు వాడు చూసేటటువంటి దృశ్యాలు అన్ని దేని మీద కలుగుతాయి? పెయింటింగ్ మీద కలుగుతాయి. ఇలా కలుపుకోవచ్చు, అలా కలుపుకోవచ్చు, ఈ రంగు ఏదో భలే బాగుంది, ఈ రంగు ఎలా కలిపితే వస్తుంది అంటే అర్థం ఏంటి? లక్ష్య సహితమైనటువంటి ఆలోచన మనం ఉన్నాం. లక్ష్య రహితమైనటువంటి ఆలోచన, ఎక్కువ ఆలోచనలు లక్ష్యం ఉండవు. గురువుగారు పని చేయాలి, చేద్దాం, పడుకుందాం, పడుకుందాం, సినిమాకి వెళ్దాం, అట్లా లక్ష్యం వచ్చేస్తుంది. అది మాత్రం లక్ష్యరహితంగా ఉండదు. ఖర్చు మనం వేస్తాం, ఏ సినిమాకి వెళ్దాం, దేనికి వెళ్దాం, లక్ష్యం లేదు. మీకు అర్థమైందా? లక్ష్య సహితమైన ఆలోచన, లక్ష్య రహితమైనటువంటి ఆలోచన, రెండు ఆలోచనలు ఉన్నాయన్నది అర్థమైంది కదా. ఏ ఆలోచన అయితే మీరు పనిలోకి పెట్టరు, అంటే ఆచరణలోకి పెట్టరు, అది లక్ష్యరహితమైనటువంటి ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన అయినా ఆచరణలోకి ఎప్పుడైతే పెడతారో అది ఏమవుతుంది? లక్ష్య సహితమైనటువంటి ఆలోచన అవుతుంది. లక్ష్య సహితమైన ప్రతి ఆలోచన కూడా యజ్ఞాగ్ని. అగ్ని అంటే ఆలోచన, అది అర్థం చేసుకోండి. అంచేత ఏ ఆలోచన అయినా మీరు ఒక ఉద్దేశంతో ఆలోచిస్తారనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, చదివేసుకుంటున్నాం, చదివి అర్థం చేసేసుకుని పక్కన పడేసాం, లక్ష్యరహిత. కానీ ఇది మనం చేసుకుని మనం ఇక్కడ ఏం చేయగలం, ఎలాంటి కార్యక్రమాలు మనం చేసుకోగలం అని ఆలోచించారనుకోండి, అది మహాయజ్ఞం అవుతుంది. చాలా అర్థమైంది కదా. అంచేత లక్ష్య రహితంగా ఎప్పుడైతే మనం ఆలోచించటం మానేస్తామో, లక్ష్య రహితముగా ఎప్పుడైతే మనం ఆలోచించటం మానేస్తామో, ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా కూడా అది లక్ష్య సహితముగా ఉంటుందో మీరు మహాపురుషులు అవుతారు. అలా ఆలోచించేవాడే మహాపురుషుడు. వాడు పని జరగవచ్చు, జరగకపోవచ్చు. కబీర్ దాస్గా, సమర్థ గురు రామదాస్గా, రామకృష్ణ పరమహంసగా, శ్రీరామశర్మ ఆచార్యగా, ఆయన ఒకే కార్యక్రమం ఉంది. ఆయనకి కార్యక్రమంలో ఏ వ్యత్యాసము లేదు. ఆయన జీవిత చరిత్ర కబీర్ది వాళ్ళది చూడండి, వ్యత్యాసం ఏం లేదు. అంటే 12వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఒక వ్యక్తి నిరంతరము లక్ష సహితంగానే ఆలోచిస్తున్నాడు. మహాపురుషుడు అంటాం. కబీర్ దాస్గా ఉన్నప్పుడు అడుక్కుతిన్నాడు, తిండికి లేదు, బట్టలు అల్లుకుని అల్లిన బట్ట అమ్ముతే డబ్బు ఏదైనా వస్తే తిండి ఉండేది, లేకపోతే తిండి లేదు ఆయన. సమర్థుడు రామదాస్గా పెద్ద ఆయనకు ధనవంతుడు అని నేనేం అనుకోను. రామకృష్ణ పరమహంసగా కూడా ఆయనకి పెద్ద ధనం అది ఏం లేదు. శ్రీరామశర్మ ఆచార్యగా వచ్చాక ఒక పెద్ద సంస్థ ఏర్పడింది. అంటే ఏంటి, ఒకే ఆలోచనని మనుషులు విన్నా వినకపోయినా, అర్థమైనా అర్థమైకపోయినా, ఆ వ్యక్తి 13వ శతాబ్దం నుంచి, అంటే 1220 ఎప్పుడు ఒక బీర్దాస్ది, ఇప్పుడు 800 సంవత్సరాల పాటు లక్ష సహితంగా జీవించగలిగితే ఆ గురువు శిష్యులమైనటువంటి మనము కొన్ని సంవత్సరాలు లక్ష సహితంగా ఉండలేమా? ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అశ్వమేధ యజ్ఞము గురువు గారు ఎలా కోరుకుంటున్నారో అలా జరిపిస్తాము, అది మన లక్ష్యం. ఇంకా ఏది చేసినా అదే ఆలోచిస్తాం. మంచిగా గ్లాస్ తీసుకొస్తున్నాడు అనుకో, మంచిగా తాగుతా ఏం ఆలోచిస్తాం? అశ్వమేధ యజ్ఞం అలా చేస్తాం. ఏ పని చేస్తున్నా ఆ ఆలోచన ఈ సంవత్సరం పాటు మనం ఉంచుకుందాం. నిర్ణయాలు రాసుకోండి, మళ్ళా మర్చిపోకండి. మీరు ఈ నిర్ణయాలు అన్నమాట, ఇదంతా ఏంటంటారు, మీటింగ్స్ అనే మినిట్స్, మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఏంటి అంటే, ఈ మీటింగ్ లో మనం నిర్ణయించుకున్నది ఇప్పుడు లక్ష్య సహితమైనటువంటి ఒకే ఒక ఆలోచన. అంటే గబుక్కుని మిమ్మల్ని అవునే మీద కలిపే అశ్వమేధం, మిమ్మల్ని అలా ముట్టుకున్నారనుకోండి అశ్వమేధం, అప్పుడు దెబ్బకి మనుషులు దాసరాపడి వీడు వచ్చాడంటే అశ్వమేధం అంటాడు రా అని అనిపించగలిగితే నిజమైన లక్ష్య సహితం ఉన్నట్టు. పోయిట్స్ వాళ్ళని ఉంటారు చూసారా, ఉన్నా వినకపోయినా వాళ్ళు పాటలు వినిపిస్తారు. వాళ్ళే మొహమాట పడదు, మీరు ఎందుకు మొహమాట పడతారు? మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు, వాళ్ళకే లేని మొహమాట. లక్ష్యరహితమైన యుక్తము కాని క్రియాకలాపాలకు యజ్ఞంలో స్థానం లేదు. ప్రాచీన కాలంలో చేసే యజ్ఞముల కర్మకాండ శరీరంలో ఉన్న వాయువుల యొక్క అలౌకిక శక్తి సామర్థ్యాలను సాక్షాత్కరింపజేసి సాధకుడిని అతి సమర్థవంతునిగా చేస్తుంది. లైన్ అర్థమైందా? భావం ప్రాచీన కాలంలో చేసే యజ్ఞముల కర్మకాండ, యజ్ఞములో కర్మకాండ చాలా ఇంపార్టెంట్, దాన్ని మార్చడానికి వీలు లేదు. మీరు నీళ్ళు చేతిలో తీసుకో, నీళ్ళు చేతిలో తీసుకోవాల్సిందే. ప్రాణాయామం చెయ్యి, ప్రాణాయామం చేయాల్సిందే. శిఖం మీద చేతులు పెట్టుకోవాల్సిందే. యజ్ఞములలోని కర్మకాండ శరీరములో ఉన్న వాయువుల యొక్క, మన శరీరంలో ఎన్ని వాయువులు ఉంటాయి? 5 వాయువులుగా మారుతుంది. మనం శ్వాస పీల్చుకున్నాక కుడి ఊపిరితిత్తులో 3గా, ఎడమ ఊపిరితిత్తులో 2గా. ఎడమ ఊపిరితిత్తులో ప్రాణ అపాన వాయువులు తయారవుతాయి, కుడి ఊపిరితిత్తులో మిగతా 3 సమాన ఉదాన ధ్యాన వాయువులు తయారవుతాయి. ఈ వాయువులు శరీరంలో ఉన్న వాయువుల యొక్క అలౌకిక శక్తి సామర్థ్యాలను సాక్షాత్కరింపజేసి సాధకుడిని అతి సమర్థవంతునిగా చేస్తుంది. అందువల్లనే ఋషులు ప్రాణవిద్యను తెలుసుకుని యజ్ఞ విధానంలో ఆ సూక్ష్మతను ఉపయోగించుకోవాలి అని కోరారు. ముందు ప్రాణవిద్య తెలియాలి. నాకు చాలా రోజులు బట్టి ఓడరేవుని ప్రాణవిద్యా కేంద్రంగా మార్చాలి అని ఉంది. మీరు విన్నా వినకపోయినా నాది లక్ష్య సహిత ఆలోచనే. నా బుర్ర అలాగే పనిచేస్తుంటుంది. ఎక్కువగా అట్ట అటు తీసుకొస్తాను నేను. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కాకపోతే ఇంకో జన్మలో. మాట ఏం మారదు. ఓడరేవు మీరు ఎన్నాళ్ళు అయిందో పెట్టి నాకు గుర్తు లేదు. ఎన్నాళ్ళు అయిందో 98 నుంచి అంటే ఇప్పుడు సుమారు 5 బట్టి 4 బట్టి కూడా నా కోరిక ఇది ఏంటి అంటే ప్రాణవిద్య కేంద్రం కానీ వెళ్ళాలి. దానికి గ్యారంటీ ఏంటి అంటే అక్కడ రాసినటువంటి మంత్రం. హంస అన్నా శ్వాస అన్నా ఒకటి ఇక నేను లక్ష్య సహితంగానే ఉన్నా. ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఎంతో సార్ ప్రాణవిద్య అంటే నాకు ఎందుకు అలా మార్చాల్సి వస్తుంది? ఏది మీకు రుచికరంగా ఉంటుందో, లాలీపాప్ ఇస్తే తింటారు, చాక్లెట్ ఇస్తే మాట్లాడతారు, ఐస్ క్రీమ్ ఇస్తే తింటారు అని. కానీ ఆ శుద్ధి ఉండాలి. తర్వాత నీకే అర్థమవుతుంది అంతా ఒకే ఎంజిన్లో వెళ్తుంది బుర్ర అని. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం నేను అలా వేరుగా ఉంచుకుంటాను. ఎక్కడ ఏది చెప్తున్నా కూడా వాళ్ళకి ఆ చెప్పిన మంత్రాలు కానీ చెప్పిన విధానం కానీ మార్చినట్టు అనిపిస్తుంది అంతే. నీకు నీకు అర్థమవుతుంది కదా ఇది. ఈ శ్వాస గురించి కాకపోతే దేని గురించి నేను చెప్పింది? ప్రాణవిద్య యజ్ఞం ఇప్పుడు చేయించాం, అక్షమేధం అంటున్నా, మళ్ళీ దేని గురించి చెప్తున్నా? శ్వాస మాట. మీరు రహిత స్థితిలోనే ఉన్నారు, సహిత స్థితిలోకి రావటం లే. ఇప్పుడు వచ్చేసారా? ఎంతమంది సహిత స్థితిలోకి వచ్చారు? ఇద్దరేనా? అంతేనా? మీరు అందరూ వచ్చారు. మీరు మంచివాళ్ళు, మీకు అహంకారాలు లేవు కనుక చెయ్యట్లేదు. వీళ్ళు అహంకారులు చెయ్యొచ్చారు. ఎత్తపోయిడా ప్రభాతే, ఎత్తిడా ప్రభాతే. సరే, అంచేత ఋషులు ప్రాణవిద్యను తెలుసుకుని యజ్ఞ విధానంలో ఆ సూక్ష్మతను ఉపయోగించుకోవాలని కోరారు. సూక్ష్మత అర్థం చేసుకోండి. ఎందుకంటే వీలవుతే ఇవాళ సాయంత్రం నేను ప్రాణాయామాల గురించి చర్చిస్తాను. అది మీరు సాధన శిబిరాలుగా మొదలెట్టేయండి. ఓడరేవులో నేర్చుకుని ఇక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోండి. పద్ధతిగా అంటున్నా, ఇప్పుడు సర్టిఫికేట్ మేము ఇచ్చే గొప్పవాళ్ళం అని కాదు, మీరు చేతకాని వాళ్ళని కాదు, కానీ ఒక సంస్థ లాగే ఎదగదీద్దాం. ఇన్నాళ్ళు ఏదో యాపయాజాడగా పడింది, ఇప్పుడు మాత్రం దాన్ని ఒక పద్ధతిగా చేద్దాం. ఇంతేత ఇక్కడ ఈ ప్రాణవిద్య యొక్క అంకురం 5-6 ప్రాణాయామాలతో మొదలు పెడతాం. మనం సాయంత్రం చెప్తాను 6 ప్రాణాయామాలు. ఆ 6 ప్రాణాయామాలను ఇక్కడ చెప్తున్నారు గురువు గారు, అందుకని అది గుర్తెచ్చి చెప్తున్నాం. మొదటిది ఏంటి అంటే, కుడి ఎడమ నాసికల ద్వారా సూర్యచంద్ర నాడుల రహస్యాన్ని తెలుపుతే పౌర్ణమాసీ యజ్ఞ విధానము. పౌర్ణమాసేష్టి అనేటటువంటి ఒక యజ్ఞ విధానం ఉంది. అది పౌర్ణమాసేలు చేస్తాము, అమావాస్య నాడు కూడా చేస్తాము. ఆ పౌర్ణమాసేష్టి యజ్ఞ విధానమే మనం ఇప్పుడు ప్రతి పూర్ణమికి చేసుకునేది. దానికి ఏదో పేరు పెడుతూ ఉంటాం మనం. ఏ పేరు పెట్టినా పూర్ణిమ నాడు చేసేది పౌర్ణమి యజ్ఞమే అవుతుంది. ప్రకృతిలో పూర్ణిమ నాడు అమావాస్య రాదు, వస్తుందా? అంతేత పౌర్ణమి నాడు మీరు ఏ యజ్ఞం చేసినా అది పౌర్ణమి యజ్ఞమే అవుతుంది. ఇది తెలియని వాడు యజ్ఞం ఏమి చేయగలడు? ఇవాళ పూర్ణిమ అని మీకు తెలుసా? ఇవాళ కాకపోతే రేపు తెలుసు కదా, ఇది చేయొచ్చు. ఇది తెలియని వాడు యజ్ఞం ఏమి చేయగలడు అని గురువు గారు అడిగారు, మాకు తెలుసండి రేపు పూర్ణిమ అని. అంతేత మనం యజ్ఞం చేస్తాం. కానీ గురువు గారు చెప్పేది ఈ పూర్ణిమ గురించి కాదు. ఎడమంది సూర్యుడు చంద్రుడు ఇలా నాడి, కుడి సూర్యునాడి. సూర్యుడి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కిరణం చంద్రుడి మీద పడుతుంది. అది ఎప్పుడైతే చంద్రుడి మీద పడుతుందో దాన్ని శుక్లపక్షము అంటాం. పూర్ణిమ నాడు అన్ని కిరణాలు చంద్రుడి మీద పడతాయి, తెలుసు కదా? అయితే దీని గురించి నేను పెద్ద చెప్పక్కర్లేదుగా. పూర్ణిమ తర్వాత రోజు నుంచి ఒక్కొక్క కిరణము మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. మీ శరీరంలో ఈ ప్రక్రియ మీకు తెలియాలి, ఆ సాధన చేయాలి. మీరు భలే ప్రాణాయామాలు చేస్తుంటారు, చేయండి, తప్పేం కాదు. కానీ దాంతోపాటు మీ సూర్యస్వరం చంద్రస్వరంలో వచ్చే మార్పులు గమనిస్తున్నారా? లేదు. మార్పులు గమనిస్తే మీకు అర్థమవుతుంది పూర్ణిమ నాడు వచ్చేటటువంటి స్వరము చతుర్దశి నాడు రాదు, అష్టమి నాడు వచ్చేటటువంటి స్వరము ఇంకో రోజు రాదు. అంతే, ఈ స్వరాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు ఆ రోజు అష్టమో నవమో ఇంట్లో కూర్చున్నా ఆకాశంలోకి వెళ్ళకపోయినా. అలాంటి ప్రాణాయామాలు చేయాలి. కానీ అర్థమవుతుందా పౌర్ణమాసం చేస్తే దానికి? ఇది తెలియని వాడు యజ్ఞం ఏమి చేయగలడు? ఎందుకు అంటే ఆలోచనలకి శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంది. కోపంగా ఉండేటటువంటి ఆలోచనలు మీరు శాంతంగా గాలి పీల్చుకుంటూ చేయలేరు. కోపం తెచ్చుకుని నటించాలనుకోండి, ఉండు కోపంగా ఉంటానంటే రావు. కోపంగా రావాలంటే ఏం చేయని, కోపం స్పీడ్ ఉంది. కోపంగా అలాంటి నవ్వు వస్తుంది మీకు, ఆయ్ అర్థమైందా? అంతేత శ్వాస యొక్క వేగము బట్టి మీ ఆలోచనలు మారుతాయి. అంతేత శ్వాసను మారిస్తే ఆలోచన అంటే అగ్ని. అంతేత యజ్ఞాగ్ని ఆలోచన యొక్క యజ్ఞని దానికి ఇది కేంద్రంగా మార్చాలి. మీకు తెలియటం లేదు ఎంత బాధ్యత మీకు చెప్తున్నాను, కానీ అసంభవం ఏం కాదు. అది అంటే అంతా ఇందులో ఇచ్చారు ఆయన. ఇంతకంటే ఒక పెద్ద బుక్ ఉంది ఆయనది, ప్రాణ విద్య అని. మరి ఆ బుక్ మీరు ఎప్పుడైనా కాస్త తీసి చూడండి కాస్త. దానికి కేంద్రంగా ఇది మార్చాలి. ఇంకేత ఈ 5 రోజులు అయితే కానీ ఆ క్లాసులు పెట్టేస్తాను. ఆ క్లాసులు మీరు నేర్పిస్తున్నాక ఈ సంస్థ తరిపిన గౌడరేవు ఏంటి ఇది సహ్యాద్రి దత్తక్షేత్రం, సహ్యాద్రి దత్తక్షేత్రం తరఫున సర్టిఫికేట్స్ ఇచ్చి మీరు టీచ్ చేయొచ్చు అని మీరు ఇంకా ప్రపంచంలోకి వెళ్ళాలి. అది ఒక కార్యక్రమం, నోట్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పను, మీరు చేసుకోండి. అని చెప్పించాను, చేసుకుంటారో లేదో వేరే విషయం. కానీ ఆ ప్రాణాయామాలు ఏంటి, ఎలాగా అంటే మొట్టమొదటి ప్రాణాయామం ఏంటి, పౌర్ణమాసేష్టి యజ్ఞ ప్రాణాయామము. దానికి మామూలు వాడుక భాషలో చేసేటటువంటి ప్రాణాయామం పేరు ఏంటంటే లోమ విలోమ ప్రాణాయామం. ఎడముక్కుతో పీల్చి కుడిముక్కుతో వదులుతాం, కుడిముక్కుతో పీల్చి ఎడముక్కుతో వదులుతాం. అంచేత మనం పేరు మారుస్తాం. అంచేత మనం లోమ విలోమ ప్రాణాయామం నేర్పాం. ఏం ప్రాణాయామం నేర్పుతాం? పౌర్ణమాసేష్టి యజ్ఞ ప్రాణాయామం నేర్పుతాం. అది చాలా రహస్యంగా ఎవరికి చెప్పాం, చేసుకునే వాళ్ళని కూడా. కానీ వాళ్ళు చేసుకునే ప్రాణాయామం ఏంటో అర్థమైందా? ఏం ప్రాణాయామం చేస్తారు? లోమ విలోమ ప్రాణాయామం చేస్తారు. కానీ లోమ విలోమ ప్రాణాయామం అంటే అందరికీ అర్థమైపోతుంది. పౌర్ణమాసేష్టి యజ్ఞ ప్రాణాయామం ఈ పుస్తకం రాసిన వాళ్ళకు కూడా తెలియకోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్దేశంతో వీళ్ళు రాయలేదు. కానీ తేడా ఉంటుంది. ఏంటి తేడా ఉంటుంది అంటే, నేను మీకు ఉత్తరస్వరంలో వస్తున్నటువంటి కిరణాలు, ఈ స్వరంలో వస్తున్నటువంటి కిరణాలు మీ శరీరంలో ఆ అమావాస్య పౌర్ణమిని ఎలా సృష్టిస్తున్నాయో చూసే విద్య నేర్పుతా నేను. కానీ చెప్పటం చాలా సులభమే, నేర్చుకోవటం కష్టం కాదు. కానీ జ్యోతి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. కొన్నాళ్ళు చేస్తే మీకు అర్థమవుతుంది అది, ఆ స్వరాలు ఎలా మారుతాయో. మొదటి అర్థమైంది కదా. రెండోది, యజ్ఞము ద్వారా ప్రాణవిద్య వ్రతం తీసుకున్న తర్వాత పశుబంధ యజ్ఞము చేసేవారు. అనగా సాధకుడు తన పాశవిక ప్రవృత్తులపై అంకుశం పెట్టుట, ఐదు ఇంద్రియములు, ఆరవది మనస్సు, ఈ ఆరు పశువుల బంధనమే పశుబంధ యజ్ఞము. బాహ్య ఇంద్రియముల సంయమనము తర్వాత ఆంతరిక దుష్ప్రవృత్తుల విధి అవసరము. బాహ్య ఇంద్రియ సంయమనము తర్వాత ఆంతరిక దుష్ప్రవృత్తుల విధి అవసరము. విధి కాదు, అక్కడ కంట్రోల్ అవసరం. కంట్రోల్కి ఏమంటాం? నియంత్రణ. దుష్ప్రవృత్తుల నియంత్రణ అవసరము. ప్రాణ అపాన వాయు సమత్వము లేక ఇడా పింగళ స్వరముల సమభావంతో నడిచినప్పుడు ఉన్న స్థితి సాధకుడికి సోమయాగ వాజపేయ యజ్ఞమును చేసే అర్హత ప్రసాదిస్తుంది. గురుదేవులు అందించినటువంటి ఈ సంక్షిప్త గాయత్రి హవన విధి ఋగ్వేదంలో వాజపేయి యజ్ఞముగా చెప్పబడుతుంది. ఇప్పుడు మనం చేసే సంక్షిప్త గాయత్రి హవన విధి అసలు యాక్చువల్ గా వేదాలలో అది గాయత్రి హవన విధి కాదు, దాన్ని వాజపేయ యజ్ఞము అంటాం. దాని పరిణతి సోమయాగంగా మారుతుంది. ఈ సోమయాజి అనే పేరు వస్తుంది అంటే ఆ సోమ యజ్ఞం చేసినటువంటి వాళ్ళు అని. ఇది ఎప్పుడు చేయగలుగుతారు మీరు? పశుబంధ యజ్ఞము చేసిన తర్వాత. అంచేత ఈ పశుబంధ యజ్ఞానికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. అంచేత ఐదు ప్రాణాయామాలు, ఐదు ప్లస్ లోమ విలోమ ప్రాణాయామము ఆరు. ఇదంతా కాకుండా వాజపేయి ప్రాణాయామము, సంక్షిప్త గాయత్రి హవన విధి ప్రాణాయామము ఆరు, ఏడవది మనం నేర్చుకుంటాం. ఇక్కడ కాపుదాం మేము. నేను ఇంకెంత నాకు కష్ట ఓపిక తగ్గింది, కానీ ఇవాళ చెప్పవలసింది చెప్పేశాను కదా, కాస్త ప్రణాళిక వేసుకోండి. ఈ ప్రాణ విద్యకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకోండి. ఇవాళ సాయంత్రం రాత్రి నన్ను అడగాలి మీరు, మరి చెప్పండి అని. ఆ ప్రాణాయామాలు చెప్తాను నేను మీకు. ఆ ప్రాణాయామాలు నీకు చెప్పిన తర్వాత ప్రకాష్డి నువ్వు బరవగలిగారు, మీరు ఈ ప్రాణాయామాలకి క్లాసెస్ రెడీ చేయాలి. ఇవాళ సరే పబ్లిక్ దానికి రెడీ చేసుకోండి, నేను చెప్తాను. సాయంత్రం మాత్రం భోంచేసేయకండి గబుక్కుని, నా క్లాస్ అయ్యాక భోంచేద్దు కానీ ఇలాంటి ప్రాణాయామం కుదరదు. సరేనా? ఫస్ట్ క్లాస్ ఇక్కడ జరిపేది ఈ ఏడు ప్రాణాయామాలు. ఈ రోజుకి ఒక ప్రాణాయామం చెప్పిన ఏడు రోజుల్లో వారం రోజుల్లో చేసుకుంటాం. అయితే ప్రతి ఆదివారం ఒక ప్రాణాయామం చెప్పిన ఏడు ఆదివారాలు అలా ప్లాన్ చేసుకుంటాం.